దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనము. ఆయా వచనాలు చదువుతాను, ముందుగా మొదటి వచనం చదువుతామన్నాను. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడిండుట చూచెను. తర్వాత 4వ వచనం, వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడినట్టు చూచెను, గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడినట్టు ఆయన తల రొమ్మాలు నారబట్టలెద్ది ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టబడిండుటి చూచెను. అంతటా అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆశిష్యులు లోపలికి పోయి చూచి నమ్మెను. తర్వాత 19వ వచనము, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలా చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ప్రియమైనవారలారా, ఈ దినము యేసు ప్రభు తిరిగి లేచిన దినముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇది ఈస్టర్ దినము. నిజానికి ప్రభు నమ్మిన వారందరికీ, నిజమైన విశ్వాసులకు ప్రతి ఆదివారం కూడా ఈస్టర్ ఆదివారమే. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన జీవించి ఆయన కార్యాల లోకానికి బయలుపరిచి మనందరి పాపములను సిలువలో భరించి ఆయన చనిపోవటం మాత్రమే కాకుండా సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన దేవుడు. ఇది చరిత్రలో జరిగిన ఒక గొప్ప సత్యము. ఆ సత్యాన్ని నీవు గుర్తించగలుగుతూ ఉంటున్నావా? 1887వ సంవత్సరంలో అబ్రహాం లింకన్ గారు చంపబడి 22 సంవత్సరాలు అయిన తరువాత దేశమంతా కూడా ఒక రూమర్ బయలుదేరి ఉంటున్నది, ఆయన సమాధిలో లేడు అన్న రూమర్ బయటకు వచ్చింది. అప్పుడు ప్రభుత్వం వారు ఆయన సమాధిని తెరిచి ఆయన అక్కడే ఉన్నాడు అన్న విషయాన్ని లోకానికి చాటించారు. మరలా 14 సంవత్సరాలకు మరలా అదే విషయం బయటకు వచ్చింది. దేశానికి ఎన్నో గొప్ప సేవలు చేసి మరి చట్టరూపాన బానిసత్వాన్ని రూపుమాపిన అబ్రహాం లింకన్ మరలా 14 సంవత్సరాలకు ఆయన సమాధిలో లేడు అని ప్రచారం జరిగి ఉంటున్నది. మరలా సాక్షుల ముందు ఆ సమాధిని తెరిచి తవ్వారు, తెరిచారు, మరలా లోకానికి వారికి చూపించారు ఆయన సమాధిలోనే ఉన్నాడు అని. కానీ యేసుప్రభు విషయంలో ఆ రీతిగా జరగలేదు. ఆయన చెప్పినట్టుగానే 3వ దినమున తిరిగి లేచాడు అన్న విషయాన్ని మనము గుర్తించవలసిన వారం ఏంటున్నాం. ఆయన తిరిగి లేచాడు అన్న విషయము చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. నిజానికి ఆయన తిరిగి లేస్తాడు అని ముందుగానే ప్రకటించబడినది, ప్రవచించబడినది. దావీదు 16వ కీర్తనలో 10వ వచనము 11వ వచనములో ఆయన తిరిగి లేస్తాడు, సమాధిలో పెట్టిన ఆయన శరీరము కుళ్ళి పట్టదు అని ప్రకటించి ఉంటున్నాడు, ప్రవచించి ఉంటున్నాడు. అంతమాత్రమే కాకుండా యేసు ప్రభువే స్వయముగా అనేక సందర్భాలలో నేను మూడు దినములు సమాధిలో ఉంటాను తర్వాత తిరిగి లేస్తాను అనే విషయము ఆయన ప్రకటించాడు. ఉదాహరణ కొన్ని వచనాలు మార్కు సువార్త 9:9-10 కనబడతా ఉంది. యోహాను సువార్త 2:19-22 వరకు ఆయన యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేయుటకు వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడు దినాలలో తిరిగి లేపుతాను అని తన శరీరాన్ని గురించి ఆయన ప్రకటించిన మాటలు. అలాగే చాలా సందర్భాలలో యేసు ప్రభు ఈ మాటను ప్రకటించాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత అపొస్తలులు ఆయన తిరిగి లేచాడని ఘంటాపదముగా చెప్పి ఉంటున్నారు. అపొస్తలుల 2:32 3:15 ఈ పరిశుద్ధుణ్ణి మీరు చంపారు గాని ఆయన తిరిగి లేచాడు. అందుకనే గొప్ప సత్యం ఏంటంటే ఆయన పునరుద్ధానము సువార్తలో భాగముగా చేయబడి ఉంటున్నది. సువార్త అనగా ఏంటో కొరింథీ సంఘానికి పౌలు గారు వివరించి ఉంటున్నారు. 1 కొరింథీ 15 కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:1 ఈ మాట కనబడతా ఉంది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. ఆ సువార్త ఏంటంటే 3 చెప్తానన్నాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన తిరిగి లేచునని విషయము ముందుగానే ప్రకటింపబడి ఉంటున్నది. 2వది, ఆయన తిరిగి లేచాడు అనేది రుజువు చేయబడుటకు అనేకమైన విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒక సండే స్కూల్ టీచర్ గారు మటలాదివారపు దినాన్న సండే స్కూల్ చెప్పి వారికి ఒక ప్రాజెక్ట్ తర్వాత ఆదివారానికి ఇచ్చి ఉంటున్నారు. ఆ క్లాసులో యంగ్ హెరాల్డ్ అనే చిన్న బాలుడు ఉంటున్నాడు. క్లాసులో సరిగా వినడు, కొంచెం మతి స్థిమితము లేనివాడు, కొంచెం అదొక రకంగా మాట్లాడుతూ ఉంటాడు. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడతా ఉన్నాడు. వారు క్లాస్ అయిపోయిన తర్వాత వారందరూ ఇంటికి వెళ్ళకముందు వారందరికీ ఒక ఖాళీ గుడ్డును, ప్లాస్టిక్ గుడ్డును టీచర్ గారు ఇచ్చి ఉంటున్నారు. చెప్పారు, వచ్చే ఆదివారము ఈస్టర్ ఆదివారము, ఆయన తిరిగి లేచిన ఆదివారము, ఆయన తిరిగి లేచాడు అన్నదానికి గుర్తుగా మీరు ఈ ఖాళీ గుడ్డులో ఏదో ఒక వస్తువు పెట్టి మీరు వచ్చే ఆదివారం దాన్ని తీసుకురండి అని చెప్పారు. అందరితో పాటు యంగ్ హెరాల్డ్ కూడా ఈ ఖాళీ గుడ్డును ఇచ్చి ఉంటున్నారు. తర్వాత ఆదివారం అందరూ వచ్చారు, అందరూ ఆ గుడ్డులు తీసుకొచ్చారు, వారి పేర్లు దాని మీద రాసి ముందు బల్ల మీద పెట్టి ఉంటున్నారు. పాఠం అయిపోయిన తర్వాత లేక పాటలు అయిన తర్వాత ఒక్కొక్క గుడ్డు తీసి దానిని వివరిస్తా ఉన్నది టీచర్ అమ్మగారు. ఒక్కొక్క పేరు చదివి ఆ గుడ్డులో వారు ఏం పెట్టారో చూస్తా ఉన్నారు. మొదటి గుడ్డు తీశారు సూజన్, ఆ గుడ్డును తెరిచారు, చక్కని చిన్న పువ్వు అందులో కనబడతా ఉంది. అదే వివరించారు టీచర్ అమ్మగారు. జోయనే బాయ్ అందులో చిన్న సిల్వర్ను పెట్టి తీసుకొచ్చాడు. జాకీ అనే అమ్మాయి ఒక సీతాకోకచిలుక ఎగురుచున్నట్టుగా ఉన్న ఒక ప్లాస్టిక్ బొమ్మను అందులో పెట్టి తీసుకొచ్చారు. అలాగే ఒకరొకరు ఇప్పి అందరూ చూపిస్తూ ఆ గుడ్డును కింద పెడతా ఉంది. తర్వాత ఈ హెరాల్డ్ యొక్క గుడ్డు వచ్చింది. ఈయన ఒకసారి ఓపెన్ చేసింది, ఇతనికి తెలియదు కదా అని మళ్ళీ పక్కన పెట్టేసి ఇంకో గుడ్డు తీసింది. ఎప్పుడైతే హెరాల్డ్ అని పేరు చదివిందో, టీచర్ గారు నా గుడ్డు గురించి కూడా చెప్పండి అన్నాడు. నిజంగా అందులో ఏమీ లేదు. ఈ కురవాడు సరిగా వెండు క్లాసులో సరిగా తెలుసుకోడు అని అది ఖాళీ ఇచ్చినట్టు తెచ్చేశారనుకుని పక్కన పడేసింది. కానీ మరలా అబ్బాయి మరలా జ్ఞాపకం చేశాడు, నా గుడ్డు గురించి చెప్పండి అని. మనసులో అనుకుంది ఈ కుర్రోడు ఏమీ పెట్టలేదు, ఈ కుర్రోడికి ఏం అర్థం కాలేదనుకుంది. కానీ ఆ అబ్బాయి మళ్ళీ అన్నాడు, టీచర్ గారు నా గుడ్డు, మరి నువ్వేం పెట్టలేదు కదా అన్నాడు. అదేనండి, యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీ కదా, అందుకోసమేం పెట్టలేదన్నాడు. నిజం, అది ఎంత సత్యమో మనము అర్థం చేసుకుంటా ఉన్నామా? యేసు ప్రభు తిరిగి లేచాడన్న గుర్తు మొట్టమొదటిది ఖాళీ సమాధే. మనం చదివిన 20వ వచనంలో 9 వచనాల్లో ఆయన అక్కడ లేడు అన్నట్టుగా, ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడని వర్తమానం వచ్చిందో, ఆయన ఇద్దరు శిష్యులు కూడా పరుగు పరుగున సమాధి వరకు వచ్చి ఉంటున్నారు. యోహాను వంగి చూచాడు, కానీ పేతురైతే లోపలికి వెళ్లాడు, ఆయన సమాధి ఖాళీ చేయబడింది. ఆయనకు వేసిన బట్టలు అక్కడ చుట్టబడి పెట్టబడినట్టుగా కనబడతా ఉంది, ఆయన సమాధిలో లేడు. అతే సోతమం చదువుతూ ఉంటాం 28వ అధ్యాయంలో, తెల్లవారుజామునే స్త్రీలు ఆయన్ని దర్శించాలని వచ్చి ఉంటున్నారు, కానీ ఆ సమాధి ఖాళీగా ఉంది. ఖాళీ చేయబడిన సమాధి, ఆయన తిరిగి లేచిన వాడుగా మనము గుర్తించవలసిన వారం ఏంటున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆ సమాధి వద్దకు వచ్చిన స్త్రీలకు దేవుని దూత ఈ సాక్ష్యం చెప్తా ఉంటున్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం నుండి, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు. యేసు ప్రభు తిరిగి లేచాడు అని ఆయన శత్రువులు కూడా సాక్ష్యము చెప్పటం మనం చూస్తూ ఉంటాం. 28వ అధ్యాయంలోని మత్తయి సువార్తలో 11వ వచనము 12వ వచనములో ఈ మాటలు మనకు కనబడతా ఉన్నాయి. కావలివారు జరిగిన సంగతులను వెళ్లి ప్రధాన యాజకుడు చెప్పినప్పుడు వారు చాలా ద్రవ్యం ఇచ్చి, ఆయన రాత్రి శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకుపోయారని చెప్పండి అని ప్రచారం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని 10వ వచనం ఏమిటంటే, వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. యేసు ప్రభువును శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు అన్న మాటలు వారు పలకటం మొదలుపెట్టారు. నిజానికి రోమా ప్రభుత్వం వారు దానికి సీలు వేశారు, సైనికులు దానికి కాపలా ఉన్నారు. అల్పులైన ఎన్నికలేని ఆ శిష్యులు చాలా భయముగా గడుపుతా ఉన్నారు. నిజానికి వారు సైనికుల యొద్దకు వెళ్ళటం కూడా తగిన ధైర్యము లేదు. యేసుని పట్టుకొని ఆయనను తీర్పు దగ్గర తీసుకువెళ్తా ఉంటే శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. పేతురు మాత్రం చాలా దూరముగా ఉండి వెంబడిస్తున్నవాడుగా కనబడతా ఉన్నాడు. అటువంటి భయము కలిగిన వీరు నిజానికి మరి కాపలా ఉన్న సైనికులను ఎదిరించి ప్రభుత్వం వారు వేసిన సీలును తొలగించి ఆ సమాధిలో ఉన్న యేసుని ఎత్తుకెళ్ళలేరు. కానీ ఇక్కడ వారు ద్రవ్యము తీసుకుని వారు ఆ రీతిగా ప్రకటించినట్టుగా కనబడతా ఉంది. అంతమాత్రం కాకుండా అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనములో యేసు ప్రభు తిరిగి లేచిన తరువాత రాయబడిన ఒక మాట ఏంటంటే, చదువుతున్నాను చూడండి, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయమును గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అనేక ప్రమాణములు చూపి, ఇంగ్లీష్లో ఇన్ఫైలబుల్ ప్రూఫ్స్ అనే మాట ఉంటున్నది, అంటే నిజమైన సత్యాలు, నేను తిరిగి లేచాను అని వారికి చూపించి వారిని బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఆయన వారితోనే గడిపి ఉంటున్నాడు. ఆయా సందర్భాలలో వారిని బలపరచడకు నేనే సమాధి నుండి తిరిగి లేచానని వారికి రుజువులు చూపిస్తూ వారితో మాట్లాడి యేసు ప్రభు వారిని బలపరిచినట్టుగా చూస్తా ఉన్నాం. ఆయన తిరిగి లేచాడు. అనేక సందర్భాల్లో వారికి ప్రత్యక్షమైనట్టుగా కనబడతా ఉంది. అంతమాత్రం కాదు, అంతవరకు దేవునిని ఆరాధించిన దినము సబ్బాతు దినము, అనగా శనివారం 7వ రోజు విశ్రాంతి దినము. యేసు ప్రభు కూడా ఆయన బతికున్న దినాల్లో ఆయన సమాజ మందిరానికి వాడుకు చెప్పున వెళ్లేవాడన్న మాట మనకు కనబడతా ఉంది. కానీ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత దేవునిని ఆరాధించే దినము శనివారము నుండి ఆయన తిరిగి లేచిన దినము ఆదివారానికి మార్చబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతకుముందు శిష్యులు కూడా సమాజ మందిరంలోనికి వారు సబ్బాతు దినాన్ని వెళ్లేవారు, కానీ తిరిగి లేచిన తర్వాత ఆదివారమున ఆయనను ఆరాధించడం కూడుకున్న మాటలు అపోస్తలుల కార్యంలో అనేక సందర్భాలలో కనబడతా ఉంది. ఆదివారమున మేము కూడుకున్నప్పుడు అనే మాట, ఆదివారమున బల్ల మేము దేవుని ఆరాధించడానికి కూడుకున్నప్పుడు అన్న మాటలు అపోస్తలుల కార్యంలో చాలా సందర్భాల్లో కనబడతా ఉంది. చెరసాలలో వేయబడిన యోహాను కూడా పద్మస్తీపములో ఆదివారముననే దేవునిని ఆరాధించుటకు ఆయన సిద్ధపడినప్పుడు యేసుప్రభు ఆయనకు ప్రత్యక్షమై ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆదివారం ఇదనాల మనము దేవుని ఆదివారాన్ని ఎందుకు ఆరాధన చేయగలుగుతా ఉన్నామంటే ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచిన వాడు అన్న ఉద్దేశము. ఏ ఉద్దేశము ఆయన తిరిగి లేచాడు అంటే లుకాసువార్త 24వ అధ్యాయంలో ఆయన వాక్యమును నెరవేర్చుట కొరకు ఆయన తిరిగి లేచాడనమాట. 24వ అధ్యాయము 45వ వచనము 46వ వచనంలో కనబడతా ఉంది. ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడ్డాయి. ఆయన కూడా స్వయంగా అనేక సందర్భాలలో యోనా వలె 3 రాత్రింబాగల్లో నేను సమాధిలో ఉంటాను, తిరిగి నేను లేస్తాను, 3 దినాలు నేను సమాధిలో ఉంటాను, 3వ దినాన్ని తిరిగి లేస్తానన్న మాటలు అనేక సందర్భాలను చెప్పి ఉంటున్నాడు వాక్య నెరవేర్పు కొరకు. అందుకే నేను రాస్తా ఉన్నాడు లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట మనకు కనబడతా 45వ వచనంలో లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమబడి 3వ దినమున మృతుల్లోండి లేచుననియూ, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణయు ప్రకటింపబడిననియూ రాయబడి ఉన్నది. లేఖనములు గ్రహించినట్లుగా, లేఖనముల నెరవేర్పు కొరకు. రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఎందుకు తిరిగి లేచారంటే ఆయన నిజమైన దేవుని కుమారుడు అని రుజువు పరచబడుటకు ఆయన తిరిగి లేచి ఉంటున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 4వ వచనము అంటే మధ్యలో ఉంటున్నది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. తిరిగి లేచడం ద్వారా ఆయన దేవుని నిజమైన కుమారుడని రుజువు చేయబడి ఉంటున్నది. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 17వ వచనంలో ఆయన లేపబడిన కారణాన మన యొక్క పాపములు క్షమించబడ్డాయి అన్న విషయం అక్కడ కనబడతా ఉంటున్నది. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో పాపము నుండి మనలను నీతిమంతులుగా తీర్చుట కొరకు ఆయన తిరిగి లేచాడన్నమాట కనబడతా ఉంది. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 18-19వ వచనాల్లో
మనకు నిరీక్షణ ఇచ్చిన కోసం ఆయన తిరిగి లేచాడు. అది మాత్రం కాదు, విశ్వాసి యొక్క నాయక జీవితంలోనూ మీ జీవితంలోనూ మనం తిరిగి లేస్తామనే ఆ నిరీక్షణ కొరకు, ఆ దృఢత్వం కొరకు ఆయన తిరిగి లేచాడు. 1 కొరింథీయులు 15:20-23 ఆ మాటలు మనకు కనబడతా ఉంటున్నాయి. యేసు ప్రభు తిరిగి లేచిన వాడు. ఆయన ఏదో మాటలు చెప్పటమే కాదు, ఆయన నిజముగా మన కొరకు, మనందరి కొరకు, ఆయన నిజమైన దేవుడిగా రుజువుపరుచుకున్నట కొరకు ఆయన తిరిగి లేచాడు. కానీ దినాన ఆయన తిరిగి లేచట వలన మనకు వచ్చిన లాభం ఏంటి? మనము దీని వలన ఏ సత్యాన్ని నేర్చుకోగలుగుతా ఉన్నాం? నిజానికి దినాన మన చుట్టూ చాలా భయంకరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. బయటకు వెళితే ఎక్కడ రోగం వస్తుందో, ఎక్కడ వైరస్ అంటుకుంటుందో అన్న భయంతో మనము ఇంట్లోనే ఉంటా ఉన్నాం. మొత్తం ప్రస్తుతం భారతదేశం అంతా కూడా లాక్డౌన్లో ఉంటున్నది. ఆరాధనలో కూడా మనం పాలి భాగస్థలం కాలేకపోతా ఉన్నాం. భయము కలిగిన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా చాలా ఈ వైరస్ విస్తరిస్తా ఉంది. దగ్గర దగ్గరగా 15 లక్షల వరకు ఇది నాన్న ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది. దేవుని కృపను బట్టి మన దేశంలో అంతా విరివిగా విస్తరించకపోతా ఉన్నప్పటికీ, అయినప్పటికీ మనం ఇంకనూ జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఆయన తిరిగి లేచిన తరువాత మొట్టమొదటిసారి ఆదివారపు దినాన ఆయన శిష్యులకు కనబడినప్పుడు ఆయన 2 సార్లు ఆ సమయంలో ఈ మాట అన్నాడు. 20:19 యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము. 21:1 యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. సుమారుగా 20వ వచనంలోనే 3 సార్లు అధ్యాయంలోనే 3 సార్లు యేసు ప్రభు వారితో మీకు సమాధానము కలుగునుగాక. ఆయన తిరిగి లేచిన కారణాన మనము మనకు సమాధానము దొరుకుతా ఉంది. మనకు సమాధానము దొరుకుతూ ఉంటున్నది. ప్రస్తుత పరిస్థితులలో పాపాన్ని బట్టి దేవునితో సమాధానం కోల్పోయాం. పాప మన హృదయం నివసించడం బట్టి మనలో సమాధానం దొరకలేదు. పాపాన్ని బట్టి మనకు మన చుట్టూ ఉన్న వారికి సరైన సమాధానం లేదు. యేసు ప్రభు తిరిగి లేచిన కారణాన మనము ఆ సమాధానాన్ని దేవునితో పొందగలుగుతా ఉన్నాము. మనము సమాధానముతో నింపబడుతూ ఉన్నాము. మన చుట్టూ ఉన్న వారితో కూడా సమాధానం పొందగలుగుతూ ఉన్నాం. మీకు సమాధానము కలుగునుగాక. భయముతో ఉన్న వీరితో మాట్లాడుతూ ఉన్నాడు. లోకంలో ఏం జరుగుతుందో వారికి అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదన్నా విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎవరికి కూడా మనం షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోతా ఉన్నాం. ఎవరిని కూడా ముట్టుకోలేకపోతా ఉన్నాం. మన పక్క వారిని నమ్మలేని ఈ దినాల్లో ప్రభు యొక్క సమాధానము మనము కలిగిందామా? ఆయన నమ్ముడు ద్వారా మన పాపములు క్షమించబడతా ఉన్నాయి. ఆయన నమ్ముడు ద్వారా మనకు నిజమైన సమాధానం దేవునితో పొందగలుగుతా ఉన్నాము. ఆయన నమ్ముడు ద్వారా మన హృదయంలో సమాధానముతో నింపబడుతూ ఉన్నాం. నిజానికి దేవుడు మానవుని చేసినప్పుడు, ఆదాము హవ్వలను ఏదేని తోటలో ఉన్నప్పుడు, ప్రతి సాయంత్రం వేళ కూడా ఆయన వారితో వచ్చి గడిపిన సందర్భం కనబడతా ఉంది. ఎంతో సమాధానంగా వారు దేవునితో గడిపి అంటున్నారు. కానీ క్షణానైతే పాపం వారిలో ప్రవేశించిందో దేవుని తన సంబంధము కోల్పోయి అంటున్నారు. అందుకనే దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది. వారు పాపం చేసిన ఆ దినాన్నే ప్రభు వారికి వాగ్దానం చేసి ఉంటున్నాడు, నేను వస్తాను, స్త్రీ సంతానంగా పుడతాను, ఈ సాతానిక తలను చెదగొడతానని ఆ దినాన్నే వాగ్దానము చేయబడి ఉంటున్నది. ఈ దినాన్న ఆయన నీకు సమాధానం ఇచ్చట కొరకే తిరిగి లేచిన వాడన్న మాటను మనము గుర్తించుకుందామా? తర్వాత 20వ వచనంలోనే 20వ అధ్యాయంలోనే ఆయన
మరొక మాట చెప్తా ఉన్నాడు 21వ వచనంలో, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.
ప్రభు లేచడం ద్వారా నాకు సమాధానం దొరకడం మాత్రమే కాకుండా నా జీవితానికి ఒక ఉద్దేశము ఏర్పడింది. ఆయన ఒక ఉద్దేశముతో నిన్ను చేసి ఉంటున్నాడు, ఆయన ఒక ఉద్దేశముతో నీ జీవితాన్ని మార్చి ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు వారితో, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను.
మనం ఎందుకు పుట్టామో, ఎందుకు జీవిస్తా ఉన్నామో, ఎందుకు ఎప్పుడు చనిపోతామో అన్న విషయాలు సైన్సు మనకు వివరణ ఇవ్వలేదు. దేవుని వాక్యం మాత్రమే సరైన వివరణ మనకు ఇవ్వగలుగుతా ఉంది. ఈ లోకములున్న ఫిలాసఫీ దానికి వివరణ ఇవ్వలేకపోతా ఉంది. దేవుని వాక్యం మాత్రమే సత్యాన్ని మనకు ప్రకటిస్తూ ఉంటున్నది. మనం ఎందుకు పుట్టబడి ఉంటున్నామో, ఎందుకు జీవించగలుగుతూ ఉన్నామో, జీవితం తర్వాత ఏం జరగబోతా ఉందో సత్యాలు దేవుడు తన వాక్యంలో రాయించుంటున్నాడు. నీ ఉద్దేశం ఏంటో గుర్తించుంటున్నావా? నీ గమ్యం ఏంటో గుర్తిస్తా ఉన్నావా? నీ గురి ఏంటో నీవు గుర్తిస్తా ఉంటున్నావా? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచ్చు ఉన్నాను. ప్రభువులో ఒక ఉద్దేశంతో మనం చేయబడ్డాం, ఒక ఉద్దేశంతో నీవు పిలువబడ్డావు, ఒక ఉద్దేశంతో నీవు రక్షించబడి ఉంటున్నావు. నీ ఉద్దేశము దేవునిలో ఏదైనాదో నీవు గుర్తించి దాని ప్రకారంగా జీవించగలుగుతున్నావా? మనందరికీ తలాంతలు ఇచ్చాడు, మనందరికీ కృపావరాలు ఇచ్చి ఉంటున్నాడు. సంఘము ద్వారా, మనం ఉన్న స్థానిక సంఘము ద్వారా దేవుని నామాన్ని గణపరిచే వారంగా మనం ముందుకు సాగిపోవాలి. అన్నింటిని ముఖ్యంగా ఆయనను ఆయన కొరకు పంపబడిన వారముగా సాక్ష్యం చెప్పేవారంగా ఉండాలి. ఇతరులకు ప్రభు చనిపోయాడని ప్రకటించి ఒక గమ్యము మనం వెళ్ళగలమన్న విషయాన్ని, వారికి ప్రభు చేసిన కార్యాన్ని మనం వివరించవలసిన వారమేంటున్నాం. తర్వాత గమనించినట్లయితే ఒక వాగ్దానం కూడా కనబడతా ఉంది. 31వ వచనంలో, యోహాను 20:31 యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను. ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. మత్తయి సువార్తలైతే ఆయన వెళ్ళమన్నాడు. తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. అనేకమైన వాగ్దానాలు బైబిల్లో మనకు ఇవ్వబడ్డాయి. ప్రతి పరిస్థితికి సరిపోయే వాగ్దానం ఇవ్వబడి ఉంటున్నది. కాబట్టి ఆయన బట్టి ధైర్యం కలిగిన వారమై ఆ వాగ్దానాలను స్వతంత్రించుకొని ప్రభువులో ముందుకు సాగే వారం ఉండాలి. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుని మనము ఆయన కొరకు జీవించే వారంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులకైనా సరే మనం భయపడకుండగా మనము ప్రభువులో ముందుకు సాగవలసిన వారం వింటున్నాం. నిజమే, ఆయన నా కాపరి, నాకు లోటు లేదన్నాడు. ఆయన నన్ను ఎలా నడిపిస్తా ఉన్నాడో ఆ కీర్తనలో 23వ కీర్తనలో వివరిస్తూ ఉన్నాడు. రెండు వర్లారా, ఈ దినమున మనము యేసు ప్రభువులో ఏ రీతిగా ముందుకు సాగగలుగుచు ఉన్నాము, యేసు ప్రభువులో ఏ రీతిగా మనము ముందుకు సాగగలుగుతూ ఉన్నాం. ఆయన తిరిగి లేచినవాడు కాబట్టి ఆయన మీద మనము నమ్మి ధైర్యం తెచ్చుకొని బలపడి ప్రభువులో ముందుకు సాగే వారంగా ఉంటున్నామా? ఆయన తిరిగి లేచిన దేవుడు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకునవలసిన వారం ఏంటున్నాం. ఆఫ్రికా దేశంలో ఒక ముస్లిం ప్రభు నమ్ముకున్నాడు. ఆయన స్నేహితులు ఆయన అడిగారు, ఇంత మంచి మన మార్గాన్ని వదిలిపెట్టి నీవు ఈ కొత్త మతాన్ని నీవెందుకు అంగీకరించావు అని అడిగినప్పుడు ఆయన చెప్పాడంట, మనం ఎక్కడైనా దారిలో వెళతా ఉన్నప్పుడు మనం వెళ్లే మార్గము రెండుగా చీలితే, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులలో ఒక మార్గంలో చూస్తే బతికున్నవాడు కనబడతా ఉన్నాడు, ఇంకో మార్గంలో చూస్తే చచ్చిపోయినవాడు కనబడతా ఉన్నాడు, మరి బతికున్నవాడి దగ్గరికే వెళ్లి ఎలా వెళ్లాలని కనుక్కొని నేను ఆ మార్గములో వెళ్ళుటకు నిశ్చయించుకున్నాను. యేసు ప్రభు
జీవించున్న దేవుడు, కనుకనే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నానని సాక్ష్యం చెప్పాడంట. ఈరోజు మనము యేసు ప్రభువును అంగీకరించిన వారంగా ఉంటున్నామా? ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచాడు. అనేక రుజువులు మనకు బైబిల్లో కనబడతా ఉన్నాయి. నిజానికి మంచి శుక్రవారపు దినాన ఆయన మాట్లాడిన 7 మాటలు వింటూ ఉంటాం. నిజంగా ఆయన 7 మాటలే కాదు, అనేక మాటలు పలికాడు. కానీ ఆ చివరి మాటలు, సిలువలో పలికిన మాటలు మనం చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాం. కానీ తిరిగి లేచిన తర్వాత కూడా చాలా అద్భుతమైన మాటలు ఆయన పలికి ఉంటున్నాడు. ఆ మాటలు ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసి ఉంటున్నావా? వెళ్ళితే తర్వాత వారాలు మనం దానిని వినవచ్చును, ఆలోచన చేయవచ్చు. కానీ ఈరోజు ఆయన తిరిగి లేచిన వాడు, తిరిగి లేచిన దేవుడు. కనుకనే మనము ఆయనను నమ్మి తిరిగి లేచిన దేవుని మీద విశ్వాసం ఉంచి, ఎందుకైతే తిరిగి లేచి ఉంటున్నాడో ఆ ప్రభు నీ కొరకు కూడా చనిపోయి తిరిగి లేచిన విషయాన్ని గుర్తించి, ఒక ఇంతవరకు ప్రభు నమ్మకపోతే ఈ రోజు నమ్ముకుందాం. నమ్మి ఇప్పటికే విశ్వాసం ఉన్నట్లయితే మనం బలపడి ఆయనలో ముందుకు సాగిపోదాం. తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.